అయినా ఇంకోడైనా అందరూ చెట్ట చివరికి వెళ్ళవలసిన స్థలం ఏదైనా ఉందంటే పెర్మనెంట్ స్థలం, ఏ పక్షపాతం లేని స్థలం, మడి ఆచారాలు లేని స్థలం, ఒక్క శ్మశానమే. ఎంత గొప్ప స్థలం అండి అది. మీరు చూడండి, కోటీశ్వరుడైనా అక్కడికి వెళ్ళాలి, బికారైనా అక్కడికి వెళ్ళాలి, పండితుడైనా అక్కడే, పండిట్ అండ్ బ్యాండిట్ ఇద్దరూ అక్కడికి వెళ్ళాల్సిందే, ఎవరైనా అక్కడికి వెళ్ళవలసిందే. అందుకని ఈశ్వరుడు నిష్పక్షపాతి. అసలు శివుడి భక్తులు ఎక్కడన్నా చూసారా మీరు? శివుడిది లేబర్ పార్టీ అండి, ఆయన సామాన్యుల పార్టీ శివుడిది. ఆయన భక్తులంతా పిచ్చాళ్ళు, బూడిద పూసుకునేవాళ్ళు, కాషాయం కట్టుకునేవారు, ఏదో పచ్చికూడు తినేవాళ్ళు, పిచ్చికూడు తినేవాళ్ళు, అడవుల్లో తిరిగే కోయేవాళ్ళు, అంటే భక్త కన్నప్ప లాంటి బిల్లులు, వీళ్ళే ఆయన పార్టీలో ఉండేవాళ్ళు. ఎంత నిష్పక్షపాతి, ఎంత మహానుభావుడైన అని ఈ దధీచి మహర్షి చెప్పి శివుడి యొక్క గొప్పతనాన్ని నిరూపించి, శివుడు లేకపోతే లోకం లేదని చెప్పి చివరికి పెళ్లి జరిగేలా చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని, ఓ దధీచి, ఇవాళ నా పెళ్లి జరగడానికి మూలకారకుడు నువ్వే, లేకపోతే మా అత్తగారు నాకు పిల్లని చేరేటట్టు లేదు, సమయానికి నువ్వు మమ్మల్ని దగ్గరికి చేర్చావు, కృతజ్ఞతగా నీకు వరం ఇస్తున్నాను, నైమిషారణ్యంలో ఒక ప్రాంతం ఇచ్చాను, ఆ ప్రాంతంలోకి వెళ్ళి నీ భార్యతో పిల్లలతో తపస్సు చేసుకో, ఆ తర్వాత శాశ్వతంగా కైలాసంలో నా దగ్గరే ఉంటావు నువ్వు, నీకు మంచి పేరు వస్తుంది, నీ కీర్తి శాశ్వతం అవుతుందని వరమిచ్చాడు. అప్పుడు దధీచి తన భార్యతో పిల్లలతో ఈ నైమిషారణ్యంలో రేపు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లబోతున్న దధీచి ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్తున్నామే, అక్కడ తపస్సు చేశాడు. ఇలా ఉండగా వృత్రాసురుడని ఒకడు పుట్టాడు, వాడి పేరు, ఆ రాక్షసుడి పేరు వృత్రుడు. వాడిని చంపాలంటే మామూలు ఆయుధాలు సరిపోలేదు. అప్పుడు ఇంద్రాది దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, వృత్రాసురుణ్ణి చంపడానికి మంచి ఆయుధం ఉంటే ఇవ్వవా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ 7 లోకాలు 14 లోకాలలో తయారు చేయబడిన ఏ ఆయుధం వల్ల వృత్రాసురుడు చావడు, వృత్రాసురుడు తయారు చేయబడిన ఆయుధాలతో చావడు. భూలోకంలో దధీచి అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు, ఆయన వెన్నుపూస వల్ల మాత్రమే వాడు చస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ దధీచి మహర్షిని చచ్చిపొమ్మని కోరి ఆయన వెన్నుపూసం తీసుకో, ఆ వెన్నుపూసం చక్కగా అరగదీసి వజ్రం అనే పేరుతో ఒక ఆయుధంగా తయారు చేసుకో, దానితోటి వృత్రాసురుణ్ణి చంపు. ఇంకా ఆ దధీచి మహర్షి శివభక్తుడు అవడం వల్ల, నైమిషారణ్యంలో గోమతి జలం తాగి తపస్సు చేయటం వల్ల ఆయన శరీరంలో అవయవాలన్నీ కఠినంగా మారిపోయాయి, ఆయన శరీరంలో ఉన్న అవయవాలు దేవతలంతా ఆయుధాలుగా స్వీకరించండి అనగానే దేవతలంతా దధీచి మహర్షి దగ్గరకు వచ్చారు. దధీచిని తెగ పొగిడారు, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు మహాత్ముడివి, తపస్యాలివి, పండితుడివి, అమ్మ బాబాయ్ 18 పురాణాలు చెప్పాలంటే నువ్వే చెప్పాలని తెగ పొగిడితే, ఇంత పొగుడుతున్నారంటే నాకు అనుమానం, మీరు ఏదో అడగడానికి వచ్చారు, ఏం అడుగుతారో కోరుకోండి అన్నాడు పాపం దధీచి. అబ్బే పెద్ద వస్తువేం కాదు, ఒట్టు పెడితే అప్పుడు మేము కోరుకుంటాం, మేము కోరిన వస్తువు ఇస్తామని ఒట్టు పెట్టు, ప్రమాణం చెయ్యి అన్నారు వాళ్ళు. నేను ప్రమాణం చేసినా చేయకపోయినా మీరు కోరింది ఇస్తాను, మీరు ఏం కోరినా ఇచ్చేస్తానన్నాడు ఆయన. అయితే నువ్వు వెంటనే చచ్చిపోవాలి, నీ శరీరం మాకు కావాలి అని దేవతలు అడిగారు దధీచిని. ఆయన చిరునవ్వు నవ్వాడు, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మీరు చచ్చిపోండి అంటే చచ్చిపోవడానికి సిద్ధపడేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. గురువుగారు మీరు కోరితే చచ్చిపోవడానికి సిద్ధం అని చెయ్యొత్తేవాడు ఒక్కడున్నాడు, పొరపాటు కూడా చెయ్యొత్తరు. అబ్బో ఎత్తేటండి ఒక ఆయన వెనక కథలా, అయ్యో అబ్బోయ్ చాలు నా జన్మధన్యం అయిపోయింది. ఈయన సగం సగం ఎత్తారు, అంటే ఎత్తన వద్దాను, పూర్తిగా ఎత్తండి, బాగా ఎత్తండి. గురువుగారి కోసం ప్రాణం ఇస్తామని ఇద్దరు ఎత్తారు, ఇంకా ఎవరైనా ఎత్తుతున్నారా? నిజంగా ఆదండి, నిజంగా గురువుగారు వచ్చి మీ ప్రాణం అడుగుతారా? అడగననే ధైర్యంతో మీరు ఎలా ఉన్నారు కానీ నిజంగా ఆ మాత్ర చెయ్యెత్తారంటే మీలో జ్ఞానం ఉండదని అర్థం. నిజం చెప్పమంటారా? సృష్టిలో ఎవడు ఇతరుల యొక్క ప్రాణం అడగడు, వీళ్ళంటే అత్యావశ్యక స్థితి వచ్చి అడిగారు తప్ప. నీ ప్రాణం ఇమ్మనగానే చిరునవ్వు నవ్వి, బోడి నా ప్రాణమే కదా, ఇవాళ మీకు ఇవ్వకపోయినా రేపైనా నా ప్రాణం పోక తప్పదు. మృత్యుర్ జన్మవతం వీరా దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. మహాత్ముల్లారా, ప్రతి ప్రాణికి మరణం తథ్యం. ఆ మృత్యువు కొంతమందికి ఇవాళ రావచ్చు, ఇవాళ కొందరు చచ్చిపోయారు, రేపు ఇంకొకడు పోతాడు. నూరేళ్లకైనా మృత్యువు తప్పదు తప్పదు. మృత్యువు లేకుండా శాశ్వతంగా ఈ భూమి మీద ఉట్టి కట్టుకు తిరిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. మృత్యువు తప్పదు. చిట్ట చివరికి మిగిలే సత్యం మృత్యువే. అదే తొట్ట తుదకు మిగిలిన సత్యం. ఎవరన్నా చెప్పండి, నేను చావను, నూరేళ్ళు ఇక్కడే ఉంటాను, లేకపోతే 1000 ఏళ్ళు ఇక్కడే ఉంటాను, నా ఇల్లు నాదే అనుకోవడానికి కుదరదు. మనకి ఆఖరి ఇల్లు శ్మశానమే. కాబట్టి నాకు మృత్యుభీతి లేదు. నా ప్రాణం విడిచిపెట్టి నా శరీరం మీకు ఇస్తాను, కానీ నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరిస్తేనే నేను చచ్చిపోతాను అన్నాడు. మళ్ళీ చిన్న మెలిపెట్టాడు. ఏమిటా కోరిక అన్నారు వీళ్ళు. ఒకేసారి 80,000 నదులలో స్నానం చెయ్యాలి. ఆ నదులు కూడా భూలోకంలో నదులే కాదు, వైకుంఠం, కైలాసం, స్వర్గం, పాతాళం, ఇటువంటి 14 లోకాల్లో ఉన్న 80,000 నదులు ఒకేసారి 80,000 నదులలో స్నానము చేసే భాగ్యం నాకు ఇస్తే అప్పుడు నా శరీరాన్ని హాయిగా విడిచిపెడతాను, మనస్ఫూర్తిగా చచ్చిపోతాను అనగానే వాళ్ళు తెల్లబోయి 80,000 నదులలో ఒకేసారి నేను స్నానం చేయించాలా? మేమే చేయలేము. నీ చేత 80,000 నదీ నదజల స్నానం చేయించటం ఎలాగా అని వెంటనే బ్రహ్మని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ నవ్వి, ఆయన కోరిక తెచ్చాలి కదా, అంతే కదా అని వెంటనే తన కమండలంలోకి మొత్తం సమస్త లోకాలలో ఉన్న నదులన్నీ నీళ్ళని ఆవాహన చేశాడు. బ్రహ్మలోకంలో ఉన్న నది విపంచీ నది అంటారు. విపంచి వైకుంఠంలో విరజా నది, కైలాసంలో మందాకిని, స్వర్గంలో గంగానది, ఇలా సమస్త లోకాలలో ఉన్న నదీ నదాల యొక్క నీరంతా బ్రహ్మగారు తన కమండలంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కమండలం 80,000 నదీ జలాల యొక్క మిశ్రిత జలం, అన్నీ ఇందులో మిక్స్ అయిపోయాయి, మిశ్రితమయ్యాయి, కలిసిపోయాయి. ఈ నీరు నీకు ఇస్తున్నాను, నువ్వు నెత్తి మీద పోసుకో అనగానే అదేదో నువ్వే పోయి అన్నారు దధీచి. అనగానే దధీచిని నీ ఆశ్రమం బయట కూర్చోమని గారే కూర్చున్నాడు. కూర్చోగానే ఆయన నెత్తి మీద బ్రహ్మ నీళ్లు పోశాడు, హాయిగా స్నానం చేశాడు. అప్పుడు ఆయన భార్య, పిల్లలు, మేం కూడా ఆ నదీ జలాల్లో స్నానం చేస్తామన్నారు, వాళ్ళని కూడా చేయమన్నాడు ఆయన. అందరూ స్నానం చేశాక వాళ్ళంతా బ్రహ్మకి దేవతలకి నమస్కరించి అక్కడ ఆశ్రమం దగ్గర దర్భలు వేసుకుని దర్భల మీద పడుకుని మరి ముక్కుని నోరుని బంధించి ఈ కపాలాన్ని ప్రాణవాయువుతో పగలగొట్టుకుని చచ్చిపోయారు. ప్రాణాయామం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణమంతా పైకి కేంద్రీకరిస్తారు, అంటే తల దగ్గరికి తీసుకొస్తారు. ఈ తల దగ్గర బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టి ఈ ప్రాణాన్ని బయటికి పట్టుకుపోయారట. తమంతా తాము తమ ప్రాణం తీసుకునే శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ విధంగా తమ ప్రాణాన్ని కపాలం గుండా బయటికి తీసుకొచ్చి ఆ ప్రాణాన్ని ఎక్కడికి తీసుకుపోదామా అనుకుంటూ ఉండగా శివుడు వచ్చి, ఓ దధీచి, నేను నీకు వరం ఇచ్చాను, నువ్వు నా పెళ్లికి మూలకారకుడివి, నీవు, నీ భార్య, నీ పిల్లలు శాశ్వతంగా కైలాసంలో ఉండండి అని వాళ్ళ ఆత్మల్ని కైలాసానికి పట్టుకెళ్ళి ప్రమద గణాల్లో కలిపేశాడు. ఇప్పుడు దధీచి మహర్షి కుటుంబం అంతా కైలాసంలో ఉంది. ఎప్పుడో ఒకప్పుడు యాత్రలకు వెడుతూ వెడుతూ మిమ్మల్ని కైలాసానికి వైకుంఠానికి తీసుకెళ్ళినప్పుడు కైలాసంలో వాళ్ళని కూడా చూపిద్దాం అంటే ఆ యాత్రకు వెళ్ళడానికి ఇంకా టైం ఉంది మీకు, ఇప్పట్లో కాదు. గురువుగారు ముందు వెళ్ళాకో లేక మీరు ముందు వెళ్ళాకో అందరం కలిసి అక్కడికి కూడా ఒక ట్రిప్ వేద్దాం. దానికి ఆర్గనైజర్గా ఎవరినో అప్పుడు పెడతాను, ఇప్పుడు పెట్టను కానీ. మొత్తం మీద కైలాసంలో దధీచి మహర్షి యొక్క కుటుంబం చేరిపోయింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు, ఆహా దధీచి, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, లోకకంటకులైన రాక్షసుల్ని చంపడం కోసం, లోక శ్రేయస్సు కోసం శరీరత్యాగం చేశావు, నీ శరీరం మీద మేము పోసిన నదీ జలం వ్యర్థం కాకూడదు అని వెంటనే ఆశ్రమం పక్కన ఒక చెరువు తవ్వించి ఆ చెరువులోకి మిశ్రిత జలాన్ని ప్రవేశపెట్టాడు. అందుకని ఇప్పటికి కూడా ఆ చెరువు అక్కడున్నది. ఆ చెరువులో నీళ్లు పచ్చగా ఉంటాయి, కానీ చేతులు అనగానే అడుగంతా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అది దధీచి స్నానం చేసిన నీళ్ల యొక్క కుండం, బ్రహ్మ కట్టించిన చెరువు అది. ఆ నీళ్లలో ఇప్పటికి కూడా స్నానం చేస్తే 80,000 నీళ్లలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. రేపు అక్కడికి వెళ్తే ఇప్పుడు బట్టలు తెచ్చుకుని స్నానం చేయండి, లేదా కాసి నీళ్లు నెత్తి మీద చల్లుకోండి. మీకు తమాష ఏంటంటే ఆ నీళ్లలో స్నానం చేస్తే మహాపుణ్యం వస్తుంది. అందరూ పుణ్యాత్ములైపోవడం ఇష్టం లేక కలిపురుషుడు ఏం చేశాట, ఆ నీళ్లని ఆకుపచ్చగా కనబడేలా చేశాడు. అంటే ఆ నీళ్ల దగ్గర కలగానే ప్రతివాడికి చూడగానే ముందు అసహ్యం కలగాలి, అందుకని నీళ్లు నెత్తి మీద చల్లుకోరు. అప్పుడు కలిపురుషుడి వల్ల నీరంతా ఆకుపచ్చగా మారిపోగానే మళ్ళీ దేవతలంతా బ్రహ్మ దగ్గర మొరబెట్టారు. కలిపురుషుడు దధీచి మిశ్రిత కొండాన్ని పచ్చగా మార్చాడు. దాంతో జనం అసహించుకుంటున్నారంటే నవ్వి ఆ పచ్చని నీళ్ళు ఇలా చేత్తో తొయ్యగానే అడుగున అతి స్వచ్ఛమైన ఫిల్టర్డ్ వాటర్ వంటి వాటర్ కనబడుగాక. ఆ స్వచ్ఛమైన జలాన్ని గ్రహించి నెత్తిమీద చల్లుకున్న వాళ్ళు స్నానం చేసిన వాళ్ళు తరించెదరుగాక అని వరమిచ్చాడు. అందుకని వెళ్ళగానే సాధారణంగా కొంచెం పచ్చగా కనబడతాయి. మీరు కావాలంటే ఇలా చేత్తో గెంటి తోడండి, అడుగున మాత్రం నిర్మలమైన నీరు కనబడుతుంది. ఆ నిర్మల జలంలో స్నానం చేసినా ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నా మనకు కూడా ఒకేసారి సమస్త లోకాలలో ఉన్న 80,000 నదీ నదాలలో స్నానము చేసిన పుణ్యం వస్తుంది. తప్పక వారికి కైవల్యం వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మగారు దేవతల్ని ఈ దధీచి యొక్క శరీరాన్ని మీరు వాడుకోండి అనగానే ఆయన శరీరం మీద ఉన్న చర్మం అంతా తీసేశారు. చర్మాన్ని కుబేరుడు పట్టుకుపోయాడు. కుబేరుడికి ఇప్పుడు ఆ చర్మం ఒంటికి వేసుకునే కవచంగా ఉపయోగపడుతోంది. ఆయన చర్మం ఎంత గట్టిదంటే ఆ చర్మాన్ని ఒంటికి మనం బనీన్ వేసుకున్నట్టుగా, యుద్ధానికి వెళ్ళేవాడు కవచం వేసుకున్నట్టుగా కుబేరుడు వేసుకుంటాడు. వేసుకుంటే ఆయన శరీరానికి ఏ బాణము ఆయుధం తగలదు. ఈ విధంగా దధీచి యొక్క చర్మం కుబేరుడికి కవచమయ్యింది. ఇప్పుడు వెన్నుపూసని ఇంద్రుడు తీసుకుని దానికి 100 అంచులు వచ్చేలాగా నేల మీద చెక్కించి తన చేతిలో ధరించాడు. వజ్రాయుధం అంటే అదన్నమాట. నిజానికి వజ్రాయుధం అంటామేది, వజ్రం అంటే ఏంటి, దధీచి యొక్క వెన్నుపూస, ఆ వెన్నెముక. ఇంకా లోపల పేగులు, దాన్ని యమధర్మరాజు గారు తీసుకున్నారు. ఆ ప్రేవులే యమధర్మరాజు గారి పాశం. ఆయన అలా వేశాడా ఆ పాశం, వీడు వెళ్ళిపోయినట్టే. మీ మీద ఆ పాశం వేయకుండా నేను రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళంతా నాతో పాటు నైమిశారణ్యం వచ్చారు, గోమతిలో స్నానం చేశారు, ఆ దధీచి మిశ్రిత కొండంలో మునిగారు, ఇక్కడ యజ్ఞం చేశారు, లింగధారిణిని చూశారు, చక్రతీర్థాన్ని చూశారు, కాబట్టి వీరు పుణ్యాత్ములు, యమలోకానికి తీసుకెళ్లొద్దని చెబితే యముడు వింటాట. ప్రస్తుతం ఆ దధీచి యొక్క లోపలున్న ప్రేవులున్నాయే అవన్నీ కూడా యమధర్మరాజు గారికి పాశములు. ఇంకా లోపల సన్నని ఆంత్రములను ఉంటాయి. ఆ ఆంత్రములు వరుణ పాశములుగా ఉన్నాయి. కుడి చేతి ఎముకని యమధర్మరాజు గారు దండంగా తయారు చేసుకున్నాడు. ఎడమ చేతి ఎముకని నైరుతి దిక్భాగంలో నిరుతి అని ఒక ఆయన ఉన్నాడు దిక్పాలకుల్లో, ఆయన ఆయుధంగా చేసుకున్నాడు. ఇంకా పొట్టలో ఉన్నటువంటి ఈ ఉరఫ్ పంజరం మొదలైనటువంటి ఎముకల్ని తక్కిన దేవతలంతా తలోక ఆయుధంగా తయారు చేసుకున్నారు. ఆ ఆయుధములతో వృత్రాసురుణ్ణి ఇంకా ఎంతోమంది రాక్షసుల్ని సంహరించి లోక కంటకులందరినీ తొలగించి తద్వారా లోకానికి శుభాన్ని చేకూర్చి పెట్టారు దేవతలు. ఆ విధంగా దధీచి మహర్షి శరీరం విడిచిపెట్టిన ఆశ్రమం దధీచి ఆశ్రమం ఈ నైమిషారణ్యంలో ఉన్నది. ఓసారి రామచంద్ర ప్రభువు రావణుణ్ణి చంపగానే తన చేతులలో నలుపుకున్నాడు. ఆయన చేతుల్లో అరిచేతులు వెంట్రుకలు వచ్చాయి. ఏమిటి అరిచేతులు వెంట్రుకలు వచ్చాయి? అరిచేతుల్లోకి వెంట్రుకలు పుట్టకూడదు కదా, కొన్ని చోట్ల వెంట్రుకలు పుడితే అసహ్యంగా ఉంటుంది. అందుకని ఆయన తెల్లబోయి వెంటనే బ్రహ్మదేవుణ్ణి అరచేతులు వెంట్రుకలు ఎందుకు వచ్చాయని అడిగాడు. ఒకప్పుడు బ్రహ్మవంశంలో జన్మించిన బ్రహ్మరాక్షసుడైన రావణాసురుణ్ణి నువ్వు చంపావు, అందువలన ఈ చేతులు అరిచేతులోకి వెంట్రుకలు వచ్చాయి. బ్రహ్మహత్యా పాపం ఎంత గొప్పవాడైనా సరే తొలగించుకోక తప్పదనగానే ఈ పాపం ఎలా తొలగుతుందన్నాడు రాముడు. నైమిషారణ్యంలో ఒక దివ్యస్థలం ఉన్నది. అక్కడ బ్రహ్మగారు ఒక తీర్థాన్ని ఒక కొండ రూపంలో ఏర్పాటు చేశాడు. ఆ కొండల్లో స్నానం చేస్తే నీ పాపం పోతుందనగానే వెంటనే రాముడు సీతతో పాటు యుద్ధానంతరం ఇక్కడికి వచ్చి ఈ నైమిషారణ్యంలో మనం రేపు అక్కడికి కూడా వెడుతున్నాం. అది రాముడికి బ్రహ్మహత్యా పాప విమోచన స్థలం అన్నమాట. అక్కడ రాముడు స్నానం చేయగానే ఆయన అరిచేతిలోని వెండ్రుకలు అక్కడ రాలిపోయాయి. తెలిసిగా అని తెలియక కానీ ఎక్కువగా చీమల్ని దోమల్ని నల్లుల్ని చంపిన, ఇళ్లలోకి వచ్చిన పాముల్ని చంపిన, లేక బ్రహ్మహత్యా పాపం వంటి పాపాలు చేసిన ఆ పాప ప్రక్షాళనకి ఆ కుండల్లోకి వెళ్ళి స్నానం చేయడం కానీ లేక నీళ్లు నెత్తిమీద చల్లుకున్నా చాలు. అలా చల్లుకుంటే అటువంటి వారికి బ్రహ్మహత్యాది మహాపాపములు జీవహింస పాపం తొలగిపోతాయి. జీవహింస చాలా పాపం కదా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్లల్లో చీమలు ఎక్కువైపోతే చీమల మందు రాసి, దోమలు ఎక్కువైపోతే ఆలౌట్లు పెట్టి వాటిని చంపుతున్నామే, ఆ పాపానికి మనం ఎప్పుడొకప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం రామచంద్రుడు బ్రహ్మహత్యా పాప విముక్తి కోసము స్నానము చేసిన కొండం దగ్గరికి వెడితే పోతుందన్నమాట. ఈ స్థలాలు ఈ నైమిషారణ్యంలో అతి ముఖ్యమైనవి. ఈ నైమిషారణ్యంలో మరో విశేషం చెప్పమంటారా, మీరు రోజు గోమతిలో స్నానం చేస్తున్నారు, ఆఖరు రోజునో లేకపోతే రేపో ఎప్పుడో ఒకప్పుడు కొంచెం మట్టి తీసుకోండి, ఆ మట్టిని ఎండబెట్టుకుని మీ ఇంటికి పట్టుకెళ్ళండి. గోమతి నదిలో ఉన్న మట్టి ఇంటి ఆవరణలో వేస్తే వాస్తు దోషాలు పోతాయి. చాలా గొప్పది. వాస్తు దోషాలకి భయంకరమైనటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే కానీ పోవు. గోమతి నది జలములో ఉన్న ఇసుక వాస్తు దోషాలని పరిహారం చేస్తుందని పేరు. మేము మా పీఠం కట్టినప్పుడు ఒకప్పుడు కొంత మట్టి పట్టుకెళ్ళాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే అది సొంతిల్లైనా అద్దిల్లైనా మీ ఇంటి యొక్క ప్రాంగణంలో కాస్త ఇసుక వేయండి, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళా, నది లోపల నుంచే తీయండి ఆ ఇసుక, ఒడ్డు మీద కాదు, లోపల చేయి పెట్టి కొంత ఆ ఇసుక తీసి మట్టి తీసి పిండి దాన్ని పొడి ఆరబెట్టి, ఎందుకంటే తడి ఇసుక పట్టుకెడితే దోషం కనుక, రూముల్లో ఎండబెట్టుకోండి. ఇవాళ రేపు ఇక అదే పని. మరీ బొత్తిగా బస్తాలు తయారు చేయకండి, మొయ్యలేక కొంచెం యాతన పడతాం. కొంచెం తీసుకెళ్ళి ఆ ప్రాంగణంలో తలాలి. ఇదో పెద్ద సమస్య ఏంటంటే 2004లోను 99లోను వచ్చినప్పుడు భక్తులకి ఈ మాట చెప్పగానే దారి పొడుగుతే రైలు బస్తాలతో నిండిపోయింది. అసలు ఎక్కడ లోపలికి అడుగు పెట్టేందుకు లేదు. ఏమిటి బస్తాలను చూస్తే అన్నింటిలోనూ బస్తాలు కావే, అమ్మో ఎక్కడ చూసిన ఇసుక, మొత్తం గోమతినే పట్టుకుపోయారు వాళ్ళు. అంత చేదస్థం కాదు. కొంచెం మనం పట్టికెడితే వాస్తు దోషాలు పోతాయి. ఇళ్లల్లో ఆ స్థలదోషం వల్ల కొన్ని ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి నానాయాతంలో ఉంటాయి తెలిసిన, అడుగున ఇళ్లల్లో ఏ ఎముకలన్నా ఉన్నా లేక ఇంటిలో వాస్తు సరిగ్గా లేకపోయినా ఆ ఇంటిలో ఇంతో పూర్వం ఏమైనా హత్యలు జరిగినా ఉండకూడని వాళ్ళు ఉన్నా చెయ్యరాని పనులు చేసినా ఆ ఇళ్లల్లో ఉండే వాళ్ళకి మహా అశాంతిగా ఉంటుంది. ఆ అశాంతి తొలగడం కోసం ఏం చెయ్యాలి అని ఒకప్పుడు బ్రహ్మదేవుడిని అగస్త్యుడు అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అగస్త్యునికి గోమతి నదీ జలము మధ్యలో ఉన్నటువంటి ఇసుకని గృహ ప్రాంగణంలో చల్లుకున్న వారికి ఆ ఇంటికి సంబంధించిన దోషములు పోతాయని, వాస్తు యాగం కంటే కూడా ఈ ఇసుక చాలా గొప్పదని చెప్పాడు. అప్పటి నుంచి చాలామంది ఈ పని చేసేవారు. పూర్వం కర్ణాటకలో తుంగభద్రా తీరంలో గోకర్ణుడు అనేటటువంటి వాడు ఈ ఇసుకని తమ ఇంట్లో తల్లితే ఆ ఇంటికి ఉన్నటువంటి దోషం అంతా పోయింది. ఆ కథని మీకు ఎలాగో మీకు ఆఖరులో చెప్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ కథ వస్తుంది, అప్పుడు పూర్తిగా విందురు కానీ. గోకర్ణ ఉపాఖ్యానం చాలా గొప్పది, అత్యద్భుతమైనది. అది ఇల్లు అపవిత్రమైతే ఆ అపవిత్రమైన ఇల్లు పవిత్రం అవడానికి ఈ ఇసుక వాడుకోమని చెప్పారు. అంత గొప్ప ఇసుక అన్నమాట ఇది. కాబట్టి ఈ ఇసుకను కూడా తీసుకెళ్ళండి. అసలు అది ఎంత బాగా మెరిసిపోతుందో చూసారా. ఇంకొకటి, స్నానం చేసేటప్పుడు ఒంటికి ఆ ఇసుకను ఒళ్ళంతా పూసుకుని స్నానం చేస్తే దానికి పితృశ్రాద్ధం పెట్టినటువంటి మహాఫలితం ఇస్తుందని పేరు. అందరూ ఆ ఇసుక ఒంటికి రాసుకోండి, ఆడామగాని తేడా లేకుండా. కోటి పితృయజ్ఞ సమం భవేత్ అని, కోటిసార్లు పితృయజ్ఞము చేసిన పుణ్యం వస్తుంది, పదే పదే అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, గోమతిలో స్నానం చేసినప్పుడు అందులో కొంత ఇసుక తీసుకుని, అంటే ఒడ్డు మీద కాదు మధ్యలో ఉన్నదాన్ని తీసుకుని ఒళ్ళంతా పూసుకుని ఒకసారి ఎలా సబ్బు రుద్దుకున్నట్టుగా రుద్దుకుని అప్పుడు మళ్ళీ బుడుంగను 3 సార్లు స్నానం చేయండి. అది అశ్వమేధయాగ ఫలితం ఇస్తుంది. ఆ మట్టిలో అంత శక్తి ఉన్నది కనుక. ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలు. ఇవి చేయడం వల్ల యాత్రకి వచ్చినటువంటి పని సఫలమవుతుంది, సంపూర్ణమవుతుంది. ఈ ప్రాంతంలో దర్భలు చాలా గొప్పగా పెరిగాయి. ఈ దర్భలకి చాలా శక్తి ఉన్నది. ఈ దర్భల్ని అందరూ అన్నో ఇన్నో పట్టుకెళ్ళండి. పచ్చిగా కనపడతాయి. ఆ దర్భలు ఎలా ఉన్నాయో మీకు చూడడం తెలియకపోతే నన్ను అడగండి, చూపిస్తాను. స్నానానికి వెళ్ళినప్పుడు ఒడ్డు మీద ఉన్నాయి. ఆ దర్భలు అందరూ కాస్త బ్లేడో కత్తో పట్టుకెళ్ళి కొయ్యండి, వాటిని ఇంట్లో వెయ్యండి. ఇంట్లో మైల కలుపుకోవడం మహాపాపం, తెలుసు కదా మీకు ఆ విషయం. బయట ఉన్నవాళ్ళు వంట చేసినా, బయట ఉన్నవాళ్ళు ముట్టుకున్నా, లేక ఏదన్నా బయట చచ్చిపోయిన ఇళ్లకెళ్ళొచ్చి ఆ ఈ మైలు ఇంట్లో కలిపినా, ఇంట్లో మైల పాటించకపోయినా ఆ ఇంట్లో చాలా అశుభాలకి నిలయమవుతుంది. ఆ మైల పోవడానికి, అశుభములు పోవడానికి మనకి సులభోపాయం ఈ దర్భలు. పూర్వం గంగానదీ తీరంలో ఒక ఋషి ఉండేవాడు. ఆయన చాలా కాలం అక్కడ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఒకరోజున అక్కడికి ఒక బాలవితంతు వచ్చింది. పెళ్ళైన వెంటనే భర్త పోయాడు. అందుకని ఆవిడ బాధ తట్టుకోలేక చీ భర్త పోయాడని గంగలో దూకి చచ్చిపోదామని వచ్చింది. అప్పుడు ఈ ఋషి, బాలే కాశిత్వం ఓ బాలిక ఎవరు ఉనువని అడిగాడు. అన్నీ ఎరిగినా ఎరగనట్టుగా. అంటే ఆవిడ, ఏదో నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక అగ్రహారంలో ఉండేదానండి, గంగానదీ తీరంలో ఉన్న అగ్రహారంలో నాకు బంగారం లాంటి భర్త ఉండేవాడు, పెళ్ళైన 2 ఏళ్లకే చచ్చిపోయాడు, చిన్నప్పుడే వైధవ్యం పొందాను, అందుకని భర్త మీద ఉన్న ప్రేమతో ఆయన్ని మర్చిపోలేక గంగలో దూకి ఆత్మహత్య చేసి చచ్చిపోదామని వచ్చానండి అనగానే ఆయన పక్కపక్కనవి, నీ భర్త ఎందుకు చచ్చిపోయాడో తెలుసునా? తెలియదండి అంది ఆవిడ. నువ్వు బయట ఉన్న రోజుల్లో ఇంట్లో పొయ్యి వెలిగించి వంట చేసి ఆ వంట పదార్థం మీ ఆయనకి నైవేద్యంగా ఇచ్చావు. బయట ఉన్నప్పుడు అసలు ఇంట్లో కలుపుకోకూడదు, పొరపాటున అగ్నిహోత్రాన్ని వెలిగించకూడదు, వంట చేసి ఆ వంటని భర్తకు పెడితే దానివల్ల బాల్య వైధవ్యం వస్తుంది, లేదా వితంతువుగా చచ్చిపోవడానికి మూల కారణం బహిష్టింట్లో కలుపుకోవడమే. ఆ దోషం నువ్వు చేసి నా మొగుడు పోయాడని ఏడ్చి ఆత్మహత్య చేసుకోవడం వల్ల లాభం ఏముంటుంది? ఆ పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే నీ భర్త బతుకుతాడు. ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలో కూడా ఇలాంటి బాధలు నీకు ఉండవనగానే అప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలాగండింది? గోమతికి వెళ్ళు. గంగానదీ తీరం నుంచి కాలినడకన గోమతికి వెళ్ళు. గోమతిలో స్నానం చెయ్యి. గోమతి నదీ తీరంలో దర్భలుంటాయి. ఆ దర్భలు పట్టుకొచ్చి నీ ఇంట్లో పాత్రలన్నిటికీ తగిలించు. నీ ఇంట్లో ఉన్న బట్టల మీద, వంట పాత్రల మీద, ఆవకాయ జాడీల దగ్గర ఈ దర్భలు వెయ్యి. ఆ దర్భలు ఇంకా తీక అలా ఉంచేయి. ఆవకాయ దాడీల దగ్గర చుట్టూతో దర్భలు వేసి అలా ఉంచేయి. కొంతకాలానికి నీ ఇంటిలో ఉన్న ఈ బయట కలుపుకోవడం వల్ల దోషాలన్నీ పోతాయనగానే ఆవిడ స్వయంగా ఇక్కడికి వచ్చి స్నానం చేసి గోమతి తీరంలో ఉన్న దర్భలు పట్టుకెళ్ళి ఇంట్లో జల్లింది. అలా జరగగానే ఆవిడ చచ్చిపోయిన భర్త, తగలబెట్టబడిన భర్త మళ్ళీ యథాతథంగా తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆ ఋషీశ్వరుడు లోకంలో అందరికీ ఒక విషయం చెప్పాడు, నాయనలారా, బహిష్టు దోషాలు ఇంట్లో కలుపుకోవటం వల్ల అనర్థాలు ఎన్నో ఉంటాయి, వైధవ్యాలు వస్తాయి, లేదా భార్యకి దూరమై ఒంటరిగా బతకవలసిన కర్మయోగం పడుతుంది. ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం అంటే బహిష్టు దోషం ఇంటిలో కలపడానికి వచ్చినటువంటి కలపగా వచ్చిన పాపానికి ప్రాయశ్చిత్తం గోమతి నదీ తీరంలో ఉన్న దర్భలు ఇంటిలో పెట్టడమే అన్నాడు. కాబట్టి వీరు కూడా ఏం చేస్తారు, పచ్చి దర్భలు చాలా పెరిగున్నాయి, వాటిని కోసి మీ రూముల్లో పెట్టుకుని వాటిని శుభ్రంగా తుడిచి మీ బ్యాగుల్లో దాచుకుని ఇళ్ళకి వెళ్ళాక ఇళ్లల్లో ఏదో ఒక ప్రాంతాల్లో ఊరగాయ దాడీలు ఉన్న చోటో, లేక పరుపులు ఉన్న చోటో, వస్త్రాలు ఉన్న చోటో, అన్ని చోట్ల జల్లండి. నాలుగు మూలల్లో ఇళ్లలో పెట్టుకోండి, కొంతకాలం అలా ఉంచండి. దానివల్ల ఈ మైల దోషము ఇంటిలో కలుపుకోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలన్నీ పాపాలన్నీ పోతాయి. అందువల్ల ఈ దర్భకి అంత పవిత్రత ఉన్నది, ఈ దర్భని కూడా పట్టుకెళ్ళండి. ప్రస్తుతానికి మనం ఈ నైమిషారణ్యంలో ఏ ఏ ప్రాంతానికి ఏ విశిష్టత ఉన్నది, ఏ వస్తువు పట్టుకెళ్ళొచ్చో చెప్పాను. ఇటువంటివి పట్టుకోండి. అంతేగాని ఊరికే పరికిమాలిన పదార్థాలు ఏవేవో చీరలు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి. కాశీ వెళ్ళామని అక్కడికి వెళ్ళి ఇన్ని చీరలు కట్ట పట్టుకెడితే వచ్చే ఉపయోగం ఉంది? ఎన్ని చీరలు కట్టుకున్నా చివరికి మనందరం ఇంకో చీర లేకుండా పోవలసిందే. కాబట్టి పట్టుకెళ్ళవలసిన దర్భ, ఇసుక, పవిత్రత, భగవత్కథ, స్నానాదులు ఇవి మాత్రం తప్పక చెయ్యండి. ఇక్కడికి వచ్చినప్పుడు అంతో ఎంతో భగవంతుడి యొక్క నామస్మరణ కూడా చెయ్యాలి. కాబట్టి ఒక్క క్షణకాలం మనం భగవన్నామం కూడా చేసుకుని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని గ్రహించండి. సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ కౌస్తుభహారీ, పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా. ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని, ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని భవపయోధికి నావా, భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవా, భవపయోధికి నావా. భవపయోధికి నావా, పరమయోగులు చేరగగోరే, పరమయోగులు చేరగగోరే, పరమ పదవికి త్రోవా,
శేషశాయిని మోక్షదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనస చక్రధారి కౌస్తుభహారి, చక్రధారి కౌస్తుభహారి, చక్రధారి పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనస.
గోవిందా గోవిందా, గట్టిగా గోవిందా.